విసిడి నెంబర్ 1292, జరిగిన స్థానం ఆమ్జులి, అస్సాం. మురళీ తేదీ 20/10/68, నడిచిన తేదీ 11/5/2010. ఈరోజు ప్రాత క్లాస్ అయింది 20/10/68 యొక్క వాణి. ఈ వాణి ఏదైతే వినిపించబోతున్నారో ఆ వాణి ఎక్కడ నడిచింది? మరి ఈ వాణిని మొట్టమొదట ఎవరు వినిపించారు? ఈ వాణిని మురళి అని అంటారు. ఎవరికి కూడా తెలీదా ఎవరు అన్నారు మోంటాబులో నడిచింది అని? మరి ఎవరు చెప్పారు ఈ విషయం? మిమ్మల్ని అడుగుతూ ఉన్నారా? ఎవరి కోసమైతే క్లాస్ జరుగుతుందో వారిని అడుగుతున్నారు. ఇవాని మోంటాబులో దాదా లేఖరాజ్ ఎవరైతే కలకత్తాలో వజ్రాల వ్యాపారిగా ఉండేవారు. వారి ముఖం ద్వారా నడిపించబడింది. మరి వారి పేరును బ్రహ్మ అని పెట్టడం జరిగింది. బ్రహ్మ ముఖం ద్వారా ఏదైతే వాణి నడిపించబడిందో దానికి శాస్త్రాల్లో వేదవాణి అని పేరును ఇచ్చారు. శాస్త్రాల్లో రాసి ఉంది బ్రహ్మ ముఖం ద్వారా వేదవాణి వెలువడింది అని. ఈనాటికి 5000 సంవత్సరాల ముందు కూడా వెలువడింది. వేల సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరలా ఆ వాణి బ్రహ్మ ముఖం ద్వారా ఎవరు వినిపించారు? ఎవరు అన్నారు దాదా లేఖరాజ్ అని? దాదా లేఖరాజ్ యొక్క ముఖం అయితే వినిపించేటటువంటి వారు అయ్యారు. వారిది ముఖం అయింది
ఆత్మ.
కానీ ఆ వాణిని వినిపించేటటువంటి ఆత్మ శివుడు అయ్యారు. బ్రహ్మ లేకపోతే దాదా లేఖరాజ్ కారు. రాగానే మరి అడిగారు శివబాబా బ్రహ్మ తనువులో ప్రవేశించారు. మరి వారు రాగానే అడిగారు ఈ నేత్రాల ద్వారా అయితే భలే దాదాను చూస్తారు. దాదా అనగా దాదా లేఖరాజ్. కానీ బుద్ధి ద్వారా స్మృతి అయితే శివబాబాను స్మృతి చేస్తారా? చూస్తారు. ఎవరిని చూస్తారు? దాదా లేఖరాజును చూస్తారు.
అది తీసుకోక స్మృతి భోజనం.
కానీ వారిలో స్మృతి ఎవరిని చేస్తారు? శివ బాబాని స్మృతి చేస్తారు. మరి ఎలా స్మృతి చేస్తారు? శివ బాబాను ఎప్పుడైనా చూసారా? చూడడానికి అయితే చూడలేదు. మరి బ్రహ్మలో శివ బాబాను ఎలా స్మృతి చేస్తారు? ఎవరిలోనైనా భూత ప్రేతాలు వస్తాయి, ఎవరో ఒకరి ఆత్మ వస్తుంది, ఇతర దేవతలు వస్తారు. మరి అంటారు మా తండ్రి గారి ఆత్మ వచ్చింది అని. తండ్రిని చూసి ఉన్నట్లయితే బుద్ధిలో గుర్తుకు వస్తుంది తండ్రి అలా అలా ఉండేవారు అని. మరి వీరి తనువులో ఆ ఆత్మ వచ్చింది. మరి శివ బాబాను స్మృతి చేస్తారు వీరి తనువు ద్వారా. మరి శివ ఎలాంటి వారు అయ్యారు? ఎవరు అన్నారు నిరాకారుడు అని? మీరే ఆకారం కలిగినటువంటి వారు, చాలా మంది ఉన్నారు. అనగా ఒకటి రెండు ఆకారాలు కాదా? నిరాకారుడు అనగా ఏంటి? బిందు అయ్యింది. మరి మంచిది, బిందువునైనా నన్ను స్మృతి చేయండి. ఎవరు స్మృతి చేయాలి? బిందు బిందు ఆత్మలైన మీరు. మనమందరం ఎవరమయ్యాం? మనందరం ఆత్మమయ్యాం. ఎటువంటి రూపమైంది? బిందు రూపమైంది. ఎవరైనా బిందు రూపమని ఎలా ఒప్పుకుంటారు? చూడడానికైతే కళ్ళు కనిపిస్తాయి. మరి బిందు ఎక్కడ ఉంది? బిందు ఎలా అయింది? బిందువు అంత పెద్దది ఏమీ కాదు ఈ నేత్రాల ద్వారా కనిపించడానికి. ఏంటి ఆత్మ ఇంత పెద్దది ఏమీ కాదు ఈ నేత్రాల ద్వారా కనిపించడానికి? మనుషులు ఇళ్లలో ఎదితే గీత చదువుతారు కదా, ఆ గీతలో కూడా రాసి ఉంది. మనుస్మరేద్యః అనగా అణురూపం కంటే కూడా అణువు అయింది ఆత్మ.
ఆ
అణువు ఆత్మ బృహదికి మధ్యలో ఎక్కడైతే బిందువును పెట్టుకుంటారో దాని యొక్క గుర్తు బిందువు అయింది. ఆత్మ బిందువు అయింది. మనందరి యొక్క ఆత్మ బిందు 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 దృక్తి మధ్యలో కూర్చొని ఉంది. ఆ బృహతి ఆత్మ తమను తాము స్మృతి చేస్తూ ఆ ఆత్మకు ఎవరో ఒకరు తండ్రి ఉండి ఉంటారు కదా, ఉంటారా? ఈ దేహానికి తండ్రి అయితే ఉన్నారు. దేహానికి దేహదారి తండ్రి జన్మనిచ్చారు. మరి ఆత్మ యొక్క తండ్రి ఎవరు అయ్యారు? ఆత్మల యొక్క తండ్రి ఆత్మలాగానే ఉంటారు. చీమల తండ్రి చీమలాగా, ఏనుగు తండ్రి ఏనుగులాగా, సర్పం యొక్క తండ్రి సర్పం లాగా పొడవుగా ఉంటారు. మరి బిందువు ఆత్మ యొక్క తండ్రి కూడా బిందువే అయి ఉంటారు. మరి ఆ బిందువు తండ్రి ఈ సృష్టి మీద ఎందుకు వస్తారు అంటే, మనం ఎవరిని అన్న విషయం మనం అందరము ఎప్పుడైతే మర్చిపోతామో, మరి ఆ విషయాన్ని చెప్పడం కోసం వస్తారు. ఈనాడు ప్రపంచంలో ఎవరినైనా అడగండి, మీరు ఎవరు అని. కొంతమంది అంటారు నేను డాక్టర్ను. మరొకరు అంటారు నేను మాస్టర్ను, నేను ఇంజనీర్ని, నేను రైతును. కొంతమంది అంటారు నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, నేను వృద్ధుణ్ణి, నేను మానవుణ్ణి. ఈ సమాధానాలే ఇస్తారు కదా. నేను ఆత్మను అని అయితే ఎవరు చెప్పరు. ఈ విషయాన్ని తండ్రి వచ్చి చెబుతారు. ఇవైతే మీరు శరీరం యొక్క పేర్లను చెప్పారు. ఏంటి మరి దేహం శరీరం ఎప్పుడైతే డాక్టర్ యొక్క ఉపాధి తీసుకుందో, మరి మీరు డాక్టరు అని చెప్పడం మొదలు పెట్టారు. చదివి ఇంజనీరింగ్ యొక్క ఉపాధిని తీసుకున్నారు, మరి ఇంజనీర్లు అని చెప్పడం మొదలు పెట్టారు. మరి ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో అప్పుడు ఇంజనీర్ అయ్యారా, డాక్టర్ అయ్యారా, వృద్ధుడయ్యారా? లేదు. మరి ఏమయ్యారు? అప్పుడు ఆత్మ అయ్యారు, మరి ఇప్పుడు కూడా ఆత్మే అయ్యారు. మరి మనం జ్యోతిర్బిందు ఆత్మలం అయ్యాం.
ఏ జ్యోతిర్బిందు ఆత్మ ఆత్మ కోసం వచ్చే ఆత్మకి నాకు పోయాలి.
ఈ జ్యోతిర్బిందు ఆత్మ అని తమను తాము అనుకుని ఆత్మల తండ్రిని స్మృతి చేయండి. అర్థ సహితంగా స్మృతి చేయండి. అర్థం ఏమైంది? నేను ఆత్మను జ్యోతిర్బిందువును, నా తండ్రి శివుడు జ్యోతిర్బిందువు అని. వారి ఆత్మ బిందు యొక్క పేరే శివుడు అయింది. మిగతా వారి పేర్లు శరీరం మీద ఉంటాయి. వీరి శరీరం యొక్క పేరు ఒకటి ఉంటుంది, వీరి యొక్క శరీరం పేరు మరొకటి ఉంటుంది, వీరి యొక్క శరీరం పేరు మరొకటి అయింది. ఇవన్నీ శరీరం మీద పేర్లు అయ్యాయి. కానీ భగవంతుని యొక్క పేరు శరీరం మీద ఉండదు. వారి ఆత్మ యొక్క పేరు దేని మీద ఉంటుంది? వారి ఆత్మ యొక్క పేరు అయింది, వారి పేరు శివుడు అయింది. వారు బిందువు అయ్యారు. వారు శరీరం కారు. గీతలో అక్షరాలు వచ్చాయి మన్మన భవ మధ్యాజీ భవ అని. ప్రతి ఒక్క అర్థం కూడా ఇదే అయింది. ఏంటి నా మనసులో ఇమిడిపోండి. మన్మనాభవ అనగా నా మనసులో ఇమిడిపోండి. నా మనసులో ఏమి ఉంది? శివుడు చెప్పేటటువంటి వారు నా మనసులో ఇమిడిపోండి అని. మరి శివుని మనసులో ఏముంది? వారి యొక్క స్వరూపం ఉంది. వారి యొక్క తమ స్వరూపం అంటూ ఏది అయింది? ఏ స్వరూపమైంది? జ్యోతిర్బిందువు అయింది. మరి మీరు కూడా మీ యొక్క మనసులో ఇమిడిపోండి. ఏ విధంగా నా మనసులో ఉందో నేను ఆత్మను జ్యోతిర్బిందువు అని. మరి మీ మనసులో కూడా ఈ విషయమే సమాయించుకుపోవాలి, ఇమిడిపోవాలి. నేను ఆత్మను జ్యోతిర్బిందువును అని. మధ్యాజీ భవ అనగా యాజీ అనగా యజ్ఞం చేసేవారు, కర్మ చేసేవారు. మత్ అనగా నా యొక్క, నా కోసం కర్మ చేసేటటువంటి వారిగా అవ్వండి. అనగా స్వార్థం కోసం జీవించకూడదు. దేనికోసం జీవించి ఉండాలి? నా కోసం జీవించి ఉండాలి. నేను ఏ విధంగా నడిపిస్తానో ఆ విధంగా నడవండి. నేను ఏదైతే చేయిస్తానో అదే చేయండి. నేను ఈ సృష్టిని కొత్తగా తయారు చేస్తాను. ప్రపంచంలో పెద్ద పెద్దవారు వచ్చారు. ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్టు, గురునానక్, గాంధీజీ, వివేకానందుడు. కానీ ఎవరు కూడా ప్రపంచాన్ని కొత్తగా తయారు చేయలేదు. మరి నేను ఎప్పుడైతే వస్తానో పురాతన ప్రపంచాన్ని కొత్తగా తయారు చేస్తాను. మరి శివబాబాను స్థుతి చేయండి. మరియు బేహద్ సుఖం యొక్క రాజ్యాన్ని స్థుతి చేయండి. ఆ బేహద్ సుఖం యొక్క రాజ్యాన్ని నేను స్థాపన చేస్తాను. మనుషులైతే రాజులను కూడా సమాప్తం చేసేస్తారు. మరియు రాజుల యొక్క రాజ్యం కూడా అంతమైపోయింది. మరి ఇప్పుడు ఎవరి రాజ్యం అయింది? ఇప్పుడు ప్రపంచంలో ప్రజల మీద ప్రజారాజ్యం అయింది. మొదట ప్రపంచంలో ఎవరి రాజ్యం ఉండేది? రాజుల యొక్క రాజ్యం ఉండేది. ఆ రాజుల యొక్క రాజ్యాన్ని ఎవరు స్థాపన చేశారు? భగవంతుడే స్థాపన చేశారు. భగవంతుడు రాజయోగాన్ని నేర్పించి రాజ్యాన్ని స్థాపన చేశారు, రాజరికాన్ని స్థాపన చేశారు. రాజుల యొక్క రాజ్యాన్ని తయారు చేశారు.
ఓ రాజా,
అటువంటి రాజులుగా ఇప్పుడు నేను మిమ్మల్ని తయారు చేయడం కోసం వచ్చాను. ఏ విధంగా అవ్వాలి, ఏమవ్వాలి? నరుం నుంచి నారాయణ్ లాంటి రాజుగా అవ్వాలి. మరియు నారాయణి లక్ష్మి లాంటి నారిగా అవ్వాలి. మనిషి జీవనం యొక్క లక్ష్యం ఏమి ఇచ్చారు, ఏ లక్ష్యాన్ని ఇచ్చారు? నరు నుంచి నారాయణ గా మరియు నారి నుంచి లక్ష్మిగా అయ్యేటటువంటి లక్ష్యాన్ని ఇచ్చారు. ఇంకా ఎటువంటి కష్టాన్ని ఇవ్వను. నిరోగీలుగా కూడా అయిపోతారు. ఈ రాజయోగాన్ని నేర్చుకున్నట్లయితే ఏ రాజయోగాన్ని? తమను తాము బిందువు ఆత్మ అని అనుకుని నన్ను బిందువు తండ్రిని స్మృతి చేసినట్లయితే మరి దాని ద్వారా మీరు నిరోగీలుగా కూడా అయిపోతారు. మీ శరీరంలో, మీ దేహంలో ఏవైతే అనేక రకాల జబ్బులు ఉన్నాయో, రోగాలు ఉన్నాయో, ఆ రోగాలన్నింటి యొక్క పరిష్కారం అయిపోతుంది. మరి నిరోగీలుగా కూడా అవుతారు, మరియు డబల్ కిరీటదారులుగా కూడా అవుతారు. విశ్వానికి మాలికులుగా అవ్వాలి. మరి ఈ విషయాన్ని బుద్ధిలో తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఏంటి ఏమని గుర్తుంచుకోవాలి? నేను ఆత్మను, జ్యోతిర్బిందువును, నా తండ్రి శివుడు జ్యోతిర్బిందువు అయ్యాను. మరి ఆ తండ్రి మనకు సుఖం యొక్క వారసత్వం, కొత్త ప్రపంచాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. మరి మంచిది పిల్లలు, 15 నిమిషాలు స్మృతి చేయండి. మరి అందరూ స్మృతిలో కూర్చున్నారు. సదా నిరోగిలుగా అవ్వడం కోసం స్మృతి చేసి పిల్లలైన మీరు సత్వ ప్రధానంగా అయ్యారు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు మీ యొక్క రాజధానిలో ఉండేవారో అప్పుడు మీరు సత్వ ప్రధానంగాను ఉండేవారు, మరియు నిరోగిలుగా కూడా ఉండేవారు. మరి మీ శరీరం కంచెన కాయగా ఉండేది. కంచెన్ అనగా స్వర్ణం. స్వర్ణంగా ఉండేది, బంగారంగా ఉండేది. స్వర్ణం లాగా మీ శరీరం చాలా విలువైనదిగా ఉండేది. అందులో ఎటువంటి రకమైన రోగము మరియు లోపము ఉండేది కాదు. మరి ఆ విధంగా 21 జన్మల కొరకు నిరోగిగా అవ్వాలి. ఎనిమిది జన్మలు సత్యుగంలో, 12 జన్మలు త్రేతాయుగంలో, మరియు సంగమయుగంలో ఈ ఒక్క జన్మ అయింది. ఒకవేళ రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నట్లయితే, నిశ్చయ బుద్ధులుగా అయి ఉన్నట్లయితే, మధ్యలో విడిచిపెట్టి వెళ్లకుండా ఉన్నట్లయితే ఎందుకంటే ఇతరుల యొక్క మాటల్లోకి రాకుండా ఉన్నట్లయితే మరి రిజల్ట్ ఏమవుతుంది, పరిణామం ఏమవుతుంది? మీరు ఈ జన్మలోనే నిరోగి కంచనకాయగా అయిపోతారు. ఒక జన్మ ఇది అయింది, సత్యయుగం యొక్క 8 జన్మలు అయ్యాయి, మరి త్రేతాయుగంలో 12 జన్మలు అయ్యాయి. మొత్తం కలిపి 21 జన్మలు మీరు నిరోగిలుగా అయిపోతారు. ఇంకా సహజమైన విషయాలను చెబుతాను. ఎటువంటి ముందు మొదలైనవి తీసుకోవాల్సిన విషయమే లేదు. ఏంటి, ఎవరో అన్నారు మొదట డాక్టర్లే ఉండేవారు కాదు, మొదట డాక్టర్లు ఉండేవారు, వారిని వైద్యులు అని అంటారు. మొదట చికిత్సకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా ఉండేవి. ఈ చికిత్సకు సంబంధించినటువంటి పుస్తకాలు మొదలైనవి ద్వాపర యుగంలో తయారయ్యాయి. సత్య త్రేతాయుగంలో అయితే ఈ డాక్టర్కు సంబంధించినటువంటి చికిత్సకు సంబంధించినటువంటి పుస్తకాలే ఉండేవి కాదు, డాక్టర్లే ఉండేవారు కాదు, మందులు కూడా ఉండేవి కాదు. మరి తండ్రి అవినాశి సర్జన్ అయ్యారు. వారైతే సర్జన్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, వైద్యులు ఉంటారు, హకీంలు ఉంటారు. వారు ఈ రోజు జీవించి ఉంటారు, రేపు మరణిస్తారు. మరి ఈ సర్జన్ మీరు ఎటువంటి సర్జన్ అంటే మీకు ఎటువంటి దవాయిని అనగా ముందుని ఇచ్చి వెళ్తారు అంటే మరి మీరు 21 జన్మల వరకు ఎప్పుడు కూడా రోగిలుగా అవ్వరు. రోగం ముందు ఇంకా రానే రాదు. ఇంకా సహజమైన యుక్తిని తెలియచేస్తారు. కేవలం చెబుతారు తమను తాము ఆత్మ అని అనుకుని తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు ఎవరు హెల్దీ మరియు ఎవరు వెల్దీగా అయిపోతారు, అనగా సదా ఆరోగ్యవంతులుగా సదా ధనవంతులుగా అయిపోతారు. ఎక్కడి కోసం అవుతారు, ఎక్కడి కొరకు అవుతారు? రాబోయేటటువంటి కొత్త ప్రపంచం కోసం ఆత్మలైన మీరు ఎవరు హెల్దీగా మరియు ఎవరు వెల్దీగా అవుతారు, అక్కడ ధనం కూడా చాలా ఉంటుంది. ఈ సంగమ యుగంలోనే మీరు అమర పదవిని పొందుకుంటారు. అక్కడ ఎటువంటి రోగము జబ్బులు ఉండవు. సతో ప్రధానంగా ప్రపంచం ఉంటుంది కదా, అందరూ నిరోగిలుగా ఉంటారు. అక్కడ రోగిలుగా ఉండేటటువంటి ఆత్మ ఎవరు ఉండరు. సరే తండ్రి, పిల్లలైన మిమ్మల్ని 100% హెల్దీగా ఆరోగ్యవంతులుగా తయారు చేశాను. మరి అటువంటి తండ్రిని ఎంత ఖుషితోటి ఖుషిగా స్మృతి చేయాలి. మరి హర్షిత ముక్కులుగా అయి స్మృతి చేయాలి. ఏంటి దుఃఖిస్తూ దుఃఖిస్తూ స్మృతి చేయకూడదు బాబా, మాకు ఈ దుఃఖం ఉంది. బాబా మేము ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నాము, అటువంటి ఇబ్బందుల్లో ఉన్నాము, అటువంటి వ్యాకులత ఉంది. అలా కాదు, ఇవేవైతే ఇబ్బందులు ఉన్నాయో వ్యాకులతలు ఉన్నాయో ఇవన్నీ కూడా దుఃఖించినంత మాత్రాన అంతమైపోయేటటువంటివి కాదు. ఎందుకంటే పూర్వజన్మ యొక్క లెక్కాచారాన్ని ఏదైతే మనం ముడివేసుకున్నామో చుట్టుకున్నామో మరి వాటిని మనమే చెంచుకోవలసి ఉంటుంది, రద్దు చేసుకోవలసి ఉంటుంది. మరి హర్షిత ముఖులుగా అయి ఉండాలి. తండ్రి గ్యారంటీ ఇస్తాను, మధురాతి మధురమైన పిల్లలు మీ యొక్క పాపాలు ఏవైతే ఉన్నాయో, ఏ పాపాల కారణంగా అయితే మీరు ఈ జన్మలో దుఃఖీలుగా అవుతూ వచ్చారో మీ యొక్క ఆ పాపాలన్నీ మీ యోగ అగ్ని ద్వారా భస్మం అయిపోతాయి. ఈ ఒక్క జన్మలోనే మీ పాపాలన్నీ భస్మం అయిపోతాయి. 5000 సంవత్సరాల ముందు కూడా మీరు నిరోగిలుగా అయ్యారు. అనేక అనేక సార్లు మీరు నిరోగిలుగా అయ్యారు. తండ్రి స్మృతి చేయించారు. తప్పకుండా ఆత్మలమైన మనం ప్రతి 5000 సంవత్సరాల తరువాత శ్రీమతం మీద నడిచి ఎవరు హెల్దీ మరియు వెల్దీగా అవుతాము. అది కూడా జన్మ జన్మాంతరాల వరకు అవుతాము. జన్మల కొరకు ఎవరైతే ఇప్పుడు పురుషార్థం చేసి పదవిని పొందుకుంటారో వారే మరి కల్ప కల్పంలో పొందుకుంటూ ఉంటారు. ఏంటి ఇప్పుడు కానీ అవకాశాన్ని పోగొట్టుకున్నట్లయితే మరి 5000 సంవత్సరాల తర్వాత కూడా మరలా అవకాశాన్ని చేజార్చుకుంటారు. ఎందుకంటే ఈ మొత్తం సృష్టి చక్రం 5000 సంవత్సరాల యొక్క చక్రం అయింది. దీని యొక్క లెక్క కూడా చెప్పవచ్చు. సగం లెక్క అయితే ఇప్పుడు విన్నారు. ఏంటి సచివం త్రేతయుగం అర్ధకల్పం, అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. మరియు దోపర కలియుగం అర్ధకల్పం, దుఃఖం యొక్క ప్రపంచం. ఈ సుఖ దుఃఖాల యొక్క ఆట 5000 సంవత్సరాల యొక్క నాటకం అయింది. ఇది ఉన్నది ఉన్నట్లుగా ఎలా అయితే ఉందో అలాగే కాలం గడుస్తూ ఉంటుంది. ఐదు వేల సంవత్సరాలు ఎప్పుడైతే వ్యతీతం అయి ఉంటాయో గడిచి ఉంటాయో అప్పుడు మనం ఎక్కడ కూర్చొని ఉంటాం? ఇక్కడే కూర్చొని ఉంటాం. ఏ రూపంలో కూర్చొని ఉంటాం? ఈ రూపం ద్వారానే ఈ శరీరంలోనే కూర్చొని ఉంటాము. ఏంటి? ఈ శరీరం లోపల ఏదైతే మట్టి ఉందో, ఈ మట్టి కూడా 5000 సంవత్సరాల యొక్క చక్రంలో తిరిగి వచ్చి మరలా వచ్చి అటువంటి మట్టి లాగానే అవుతుంది. ఆ మట్టి ముద్దలో ఈ ఆత్మ ప్రవేశిస్తుంది. ఎవరో ఒక మాత గర్భం ద్వారానే ప్రవేశించి ఉంటారు. మరి చూడండి, ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని తండ్రి వచ్చి వినిపిస్తారు. అనేక సార్లు మీరు ఈ జ్ఞానాన్ని వింటారు. మంచిగా యోగాన్ని జోడించినట్లయితే మరి మీరు పూర్తిగా శిక్ష నుంచి ముక్తులైపోతారు. ఒకవేళ మంచిగా స్మృతి చేయనట్లయితే మరి కొద్దిగా ధర్మరాజు యొక్క శిక్షలను కూడా అనుభవించవలసి ఉంటుంది. కల్ప కల్పాంతరాలు మరలా శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు కానీ పూర్తి యోగాన్ని జోడించినట్లయితే మరలా 5000 సంవత్సరాల తర్వాత యోగాన్ని జోడించరు. దాని రిజల్ట్ అవుతుంది, మరలా శిక్షలను అనుభవిస్తారు. తర్వాత మరలా 5000 సంవత్సరాల తర్వాత మరలా శిక్షలను అనుభవిస్తారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత అటువంటి క్రమం నడుస్తూ ఉంటుంది. మరి ఏం చేయాలి? ఎవరు అన్నారు దెబ్బలు తినకూడదు అని, శిక్షలు అనుభవించకూడదు అని? మరి శిక్షలను అనుభవించకూడదు, అందుకని ఏదైతే మంచిగా చేయాలో అదంతా కూడా ఇప్పుడే చేసి మరణించండి. తండ్రి ఒక జన్మలో ముక్తి జీవన్ ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. పిల్లవాడు తల్లి గర్భం నుంచి బయటకు వస్తారు, మరి తండ్రి యొక్క వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. మరి మీరు కూడా ఇప్పుడు హక్కుదారులుగా అవ్వడం కోసం వచ్చారు. ఏంటి? ఇప్పుడు భర్తీ అయితే చేశారు కదా, అక్కడ ఉదరంలో గర్భంలో 9 నెలల భర్తీ జరుగుతుంది. తర్వాత పిల్లవాడు జన్మ తీసుకుంటారు, తండ్రి యొక్క వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఇక్కడ 9 రోజుల లోపలనే మొత్తం కార్యమంతా పూర్తి అయిపోతుంది. ఇది దేహది యొక్క భర్తీ అయింది. 9 రోజుల లోపలనే మీరు అర్థం చేసుకున్నారు మీరు మా యొక్క పేహద తండ్రి అని, మరియు మేము మీరు యొక్క పిల్లలమ్మని. తండ్రి ఒక్క సెకండ్ లో ముక్తి మరియు జీవన్ ముక్తి యొక్క వారసత్వాన్ని ఇస్తారు. పిల్లవాడు తల్లి గర్భం నుంచి బయటకు వస్తారు, మరియు తండ్రి యొక్క వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు కదా. మరి అందులో అబ్బాయి మరియు అమ్మాయి ఇద్దరు ఉంటారు. ఇక్కడైతే మీరు తండ్రి యొక్క మగపిల్లలు అయ్యారు. ఆత్మ ఏమైంది? ఆత్మ ఆత్మ పరస్పరంలో సోదరు సోదరులు అయ్యారు. తండ్రిని గుర్తించారు అంటే స్వర్గం యొక్క వారసత్వాన్ని పొందుకున్నారు. మరలా పురుషార్థం చేసేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉన్నతమైన పురుషార్థం చేసినట్లయితే ఉన్నత పదవిని పొందుకుంటారు. ఎంత స్మృతి యొక్క యాత్రలో ఎక్కువగా ఉంటారు అంత ఉన్నత పదవిని పొందుకుంటారు. ఇంకా ఎటువంటి కష్టాన్ని ఇవ్వరు. ఇక్కడ మీకు చదవడం కోసం పుస్తకాలు ఏమి ఇవ్వరు. అక్కడైతే స్కూళ్ళలో ఎన్ని పుస్తకాల యొక్క మూట ఉంటుంది. అనుభవం లేని ఒకటి రెండో క్లాస్ చదివేటటువంటి విద్యార్థి అయి ఉంటారు. వారి వీపు మీద బరువు మోయు గాడిద లాగా చాలా బరువు ఉంటుంది. మరి మీకైతే తండ్రి పుస్తకాలు మొదలైనటువంటి వాటి యొక్క అవసరము ఉంటుంది అని కూడా చెప్పరు. చదవడం కోసం మీ దగ్గర పుస్తకాలను కూడా ఇవ్వరు. ఎటువంటి బరువు లేదు. దీనిని జ్ఞానం మరియు విజ్ఞానం అని అంటారు. జ్ఞానం అనగా ఏదైతే 5000 సంవత్సరాల యొక్క చక్రం ఉందో దాని యొక్క
జ్ఞానం,
మీ యొక్క 84 జన్మల చక్రం యొక్క కథ, అది జ్ఞానమైంది. మరి విజ్ఞానం ఏమైంది? స్మృతి అయింది. భగవంతుని యొక్క స్మృతి ఏదైతే ఉందో అదేంటి విజ్ఞానం. వాస్తవంగా సత్యసత్యమైనటువంటి జ్ఞాన విజ్ఞాన భవనం అయితే ఇది అయింది. వారైతే ఢిల్లీలో ఇటుకల ద్వారా తయారు చేయబడినటువంటిది, రాయలతో నిర్మించబడినటువంటిది జ్ఞాన విజ్ఞాన భవనం అయింది. వాస్తవంగా అందులో అయితే జ్ఞానం మరియు విజ్ఞానం యొక్క విషయమైతే ఏమీ లేదు. అదైతే కేవలం నామ మాత్రానికి అయింది. అది గవర్నమెంట్ ద్వారా తయారు చేయబడినటువంటి జ్ఞాన విజ్ఞాన భవనం అయింది. అక్కడ అనేక భాషల్లో లెక్చర్ అనగా భాషణ ఇస్తూ ఉంటారు. మీరైతే ఆ అమర్పురిలోకి వెళ్తారు. అక్కడ ప్రపంచంలో కేవలం ఒకే భాష ఉంటుంది, ఒకే రాజ్యం ఉంటుంది, ఒకే రాజు ఉంటారు, ఒకే కులం ఉంటుంది, ఒకే మతం ఉంటుంది. మరి పరస్పరంలో కొట్లాటలు ఉంటాయా? కొట్లాటలు ఉండేటటువంటి ప్రశ్నే లేదు. అక్కడ ఒకే ఒక లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం ఉంటుంది. రెండవ ఖండము అక్కడ లేనే లేదు. అక్కడ ఒకే ఒక భారత్ ఖండం ఉండేది.
ఆత్మ తన్న ఆ
భారతదేశాన్ని సత్యఖండమని మరియు ప్రపంచాన్ని అసత్యఖండమని అంటారు. ఈ భారత ఖండం కూడా అసత్య ఖండంగా తయారైపోతుంది. ఈ భారత్ అయితే అవినాశ ఖండం అయింది. అసత్య ఖండంగా అవుతుంది, అయినా కూడా దీని యొక్క వినాశనం జరగదు. ఎప్పుడైతే సత్యఖండంగా ఉంటుందో అప్పుడైతే అవినాశీ ఖండమైంది. శాస్త్రాల్లో చూపించారు మహాప్రళయం జరుగుతుంది అని. భారత్ ఖండమే వినాశనమయ్యేటటువంటి అంతమయ్యేటటువంటి మహాప్రళయం ఎప్పుడూ జరగదు. ఏంటి, భారత్ ఖండం అయితే సదా ఉండనే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు చిన్న రూపంగా ఉంటుంది, మరియు అప్పుడప్పుడు పెద్ద రూపంగా అవుతుంది. మిగతా అన్ని ఖండాలు వినాశనాన్ని పొందుకుంటాయి. భలే అమెరికా కానివ్వండి, ఆఫ్రికా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఇవన్నీ సముద్రంలో మునిగిపోతాయి, ఇమిడిపోతాయి. వీటి కొరకు తయారీలు కూడా అవుతూ ఉన్నాయి, తయారీలను కూడా చూస్తూ ఉన్నారు. ఏం తయారవుతూ ఉన్నాయి? అణుబాంబులను తయారు చేసి పెట్టి ఉన్నారు అంటారు. శంకరుని ద్వారా వినాశనం జరుగుతుంది అని. మరి శంకరుని జత జతలో ఏమి జోడిస్తారు? హర హర్ భం భం అని. మరి శంకరుని యొక్క కార్యం ఏమైంది? శంకరుని యొక్క కార్యం ఏమైంది? బాంబులను విస్ఫోటనం చేయించడం మరియు ప్రపంచం యొక్క వినాశనం చేయించడం. మరి ఒకే ఒక భారత్ ఖండం ఉండిపోతుంది. సత్యఖండం ఉండిపోతుంది, మిగతా అసత్య ఖండాల యొక్క వినాశనం అయిపోతుంది. మరి చూడండి, భారత్ ఖండం ఏదైతే సత్యమైన ఖండం ఉందో ఆ ఖండం యొక్క వినాశనం ఎప్పుడూ జరగదు. మరి అటువంటి ఖండంలోని భగవంతుడు తండ్రి వస్తారు. మిగతా అన్ని ఖండాలు కూడా వినాశనాన్ని ప్రాప్తించుకుంటాయి. మిగతా ఖండాలలో భగవంతుడు తండ్రి రారు. వినాశి ఖండాల్లో భగవంతుడు రారు. ఎక్కడ వస్తారు? ఒక్క సత్యమైన ఖండమైన భారతదేశంలోనే వస్తారు. భారత్ ఖండం ఎప్పుడు కూడా వినాశనాన్ని ప్రాప్తించుకోదు. కానీ సమ ప్రధానమైనటువంటి అసత్య ఖండంగా అయిపోతుంది. మరి ఏ విషయం కారణంగా అసత్య ఖండంగా అయిపోతుంది? మరి దేని ద్వారా సత్యఖండంగా తయారవుతుంది? ఇది మీ బుద్ధిలో ఉంది,
శ్రీమతం భగవానికి సత్యఖండం
శ్రీమతం భగవంతుని యొక్క శ్రీమతం ద్వారా సత్యఖండంగా తయారవుతుంది. మరి మనుషుల యొక్క దుష్టు బుద్ధి ద్వారా ఏం తయారవుతుంది? అసత్యఖండంగా తయారవుతుంది. శాస్త్రాల మతం మీద నడిచినట్లయితే ఏం తయారవుతుంది? ఈ భారత్ ఖండం అసత్యఖండంగా తయారైపోతుంది. మరియు భగవంతుని యొక్క మతం మీద నడిచినట్లయితే సత్యఖండంగా అయిపోతుంది. ఈ విషయం మీ బుద్ధిలో ఇప్పుడు వచ్చింది. అర్థకల్పం భక్తి ద్వారా అసత్యఖండంగా తయారైంది. మరి తండ్రి యొక్క జ్ఞానం ద్వారా సత్యఖండంగా అవుతుంది. తండ్రి అంటారు వేద శాస్త్రాల ద్వారా యజ్ఞాలు తపస్సులు దానాలు పుణ్యాలు చేసిన కారణంగా ఎవరు కూడా నన్ను ప్రాప్తించుకోలేరు. రెండు వేల 500 సంవత్సరాల నుంచి ఈ వేదాలు శాస్త్రాలు యజ్ఞాలు తపస్సులు దానాలు పుణ్యాలు జరుగుతూ వచ్చాయి. కానీ నన్ను అయితే ఎవరు ప్రాప్తించుకోలేదు. అలా చేసినట్లయితే మీరు ఇంకా దుర్గతి పాలవుతారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు మనం సమ ప్రధానంగా అయిపోయాము అని. మరి సమ ప్రధానంగా అయితే అవనే అవ్వవలసి ఉంటుంది. ప్రపంచం యొక్క ప్రతి వస్తువు ప్రతి విషయము మొదట సత్వ ప్రధానంగా ఉంటుంది, మరలా తరువాత రజో ప్రధానము, మరి అంతిమంలో తమో ప్రధానంగా అవుతుంది. పిల్లవాడు జన్మ తీసుకుంటారు, చిన్నపిల్లవాడు ఎంత ముద్దుగా అనిపిస్తారు, మరి పెద్దవాడు అవుతారు, తర్వాత వృద్ధుడుగా అవుతారు, తర్వాత మరణిస్తారు. మరి వృద్ధుడు ఎవరికైనా నచ్చుతారా, లేకపోతే పిల్లవాడు మంచిగా అనిపిస్తారా, ముద్దుగా అనిపిస్తారా? పిల్లవాడు ముద్దుగా అనిపిస్తారు. మరి ఇంటిని కొత్త కొత్త ఇంటిని నిర్మించారు, మొదట సత్వ ప్రధానంగా ఉంటుంది, ఉండడానికి ఎంత మంచిగా అనిపిస్తుంది. మరలా ఇప్పుడు ఈ ఇల్లు పురాతనమైనదిగా అయిపోయింది, భయమేస్తుంది, ఇక్కడ ఏనుగుల యొక్క సమూహం వచ్చి దీన్ని పడగొట్టేస్తుంది అని, మరి మరి దాని కింద పడి మనం మరణిస్తాము అని. మరి అది తమ ప్రధానంగా అయిపోయింది, అందువల్ల ఎవరికి అది నచ్చదు. మరి అంటారు ప్రతి వస్తువు ప్రతి విషయం కూడా ప్రపంచం యొక్క మొదట సత్వ ప్రధానంగా ఉంటుంది, తర్వాత తమ ప్రధానంగా అవనే అవుతుంది. మరి ఈ సృష్టి కూడా మొదట సత్వ ప్రధానమైన సత్యుగంగా ఉండేది, మరి ఇప్పుడు ఇప్పుడు తమో ప్రధానమైన కలియుగంగా అయిపోయింది. సృష్టి కూడా సత్వ ప్రధానం, సత్వ సామాన్యం, రజో ప్రధానం, మరలా తమో ప్రధానంగా అయిపోతుంది. ప్రపంచంలోని ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క విషయము పైనుంచి కిందకు దిగవలసి ఉంటుంది. మరి ఇది ఆట అయింది. ఇప్పుడు మరలా పిల్లలైన మీరు తత్వప్రధానంగా అవ్వాలి. ఎలా అవ్వాలి? దానికోసమే ఈ పురుషోత్తమ సంగమ యుగం అయింది. ఏంటి దీని పేరే అయింది సంగమం. దేని దేని యొక్క సంగమం అయింది? కలియుగం అంతిమం మరియు సత్యయుగం యొక్క ఆది యొక్క సంగమం. ఎక్కడైతే పురుషుల్లో అనగా ఆత్మల మధ్యలో ఉత్తమోత్తమైన పాత్రను చేసేటటువంటి ఆత్మలు ఎవరెవరు? వారందరూ ప్రత్యక్షమైపోతారు. అతి ఉత్తమమైనటువంటి ఆత్మను స్మృతి చేయడం జరుగుతుంది కదా, జపిస్తారు కదా, జపిస్తారా లేదా జపించరా? ఏ రూపంలో జపిస్తారు? మాలను సిమరణం చేస్తారా లేదా జపిస్తారా లేదా? హిందువుల్లో కూడా మాలను జపిస్తారా జపించరా? ముస్లిమాన్లో కూడా మాలను తిప్పుతారు. క్రిస్టియన్స్ లో కూడా మాలను తిప్పుతారు. సిక్కుల్లో కూడా మాలను తిప్పుతారు. మరి వారు ఎవరిని స్మరణ చేస్తారు, ఎవరిని జపిస్తారు? ఈ గుండ్రంగా ఉండేటటువంటి ఆత్మరూపి మనల్ని స్మృతి చేశారు. ఎవరెవరు శ్రేష్టమైనటువంటి ఆత్మలు ప్రపంచంలో? మరి సిక్కు ధర్మం వారు వారి ధర్మం యొక్క ఆత్మలను స్మృతి చేస్తారు. క్రిస్టియన్ ధర్మం వారు వారి ధర్మం యొక్క మంచి మంచి ఆత్మలను, శ్రేష్ట ఆత్మలను స్మృతి చేస్తారు. ముస్లిమాన్లు వారి ధర్మం యొక్క మంచి మంచి ఆత్మలను స్మృతి చేస్తారు. మరి హిందుస్థానంలో హిందువులు వారి ధర్మంలో ఎవరైతే శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి వారు ఉన్నారో వారిని స్మృతి చేస్తారు. మరి ప్రతి ధర్మంలో శ్రేష్ఠ ఆత్మల యొక్క స్మరణ జరుగుతుంది. జపించడం జరుగుతుంది. మరి ఆ శ్రేష్ఠ ఆత్మను శ్రేష్టంగా ఎవరో ఒకరు తయారు చేసి ఉంటారు కదా. మరి ప్రపంచం ఈనాడు వారిని స్మృతి చేస్తుంది. ప్రతి ధర్మం వారు వారిని స్మృతి చేస్తారు. మరి వారిని శ్రేష్టంగా ఎవరు తయారు చేశారు? భగవంతుడే శ్రేష్టాది శ్రేష్టమైన వారు అయ్యారు. వారు వచ్చి శ్రేష్టాది శ్రేష్టమైనటువంటి దేవతగా తయారు చేస్తారు, దేవతలుగా చేస్తారు. మరి చూడండి, ప్రపంచం యొక్క ప్రతి వస్తువు కిందకు దిగజారుతుంది. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నతోన్నతమైన వారిగా తయారవుతున్నారు. అతి ఉత్తమమైన పురుషులుగా తయారైనట్లయితే మరి ఉత్తమమైన నారీలుగా కూడా అవుతారు. ఏమని చెప్పారు? అలాని కాదు, పురుషులే ఉత్తమోత్తములుగా అవుతారు అని. అందుకని పురుషోత్తం యొక్క పేరుని ఇచ్చారు అని. అలా అయితే కాదు, నారీలు కూడా ఉత్తమంగా అవుతారు. వారు కూడా పురుషులు అయ్యారు. పురుష అనగా ఆత్మ. ఎవరైతే పురుషార్థం చేస్తారో వారందరూ ఉన్నత పదవిని పొందుకుంటారు. మరి దానికోసం పవిత్రంగా కూడా అవ్వాలి. ఏంటి ఎవరైతే ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి దేవతలు ఉండేటటువంటి వారు, వారు మరి పవిత్రమైన వారా లేకపోతే అపవిత్రంగా ఉండేవారా? పవిత్రమైన వారు అందుకనే కదా వారి యొక్క మందిరాల్లో పవిత్రతకు ఎంత ధ్యానం పెట్టడం జరుగుతుంది. తండ్రి అర్థం చేయించారు, ఎప్పుడైతే మీరు పవిత్రంగా ఉండేవారు అప్పుడు మీరు విశ్వానికి మాదకులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు అపవిత్రులు, అందుకనే ధికారులుగా దగ్గరగా అయిపోయి ఉన్నారు. మొదట డబల్ కిరీటదారులుగా ఉండేవారు. మీకు లైట్ యొక్క కిరీటం అనగా ప్రకాశ కిరీటము ఉండేది, మరియు స్థూల కిరీటమైన రత్నాలతో అమర్చబడిన కిరీటం కూడా ఉండేది. ఇవన్నీ కూడా అర్థం చేయించడం కోసం చూపించడం జరుగుతుంది. ప్రకాశ కిరీటాన్ని, ప్రకాశ కిరీటం అనగా పవిత్రత యొక్క కిరీటమైంది. దేని యొక్క ప్రకాశమైంది? పవిత్ర ఆత్మల్లో జ్ఞానం యొక్క లైట్ అనగా ప్రకాశం ఉంటుంది. అక్కడేమి అటువంటి లైట్ ఏమీ కనిపించదు. అక్కడైతే అందరూ పవిత్రంగా ఉంటారు. అందుకనే పవిత్రత యొక్క కిరీటాన్ని చూపిస్తారు. మిగతా అటువంటి ప్రకాశమేమైన బయట నుంచి ప్రకాశిస్తూ ఉంటుందా? మరలా ఎప్పుడైతే వామ మార్గంలో దేవతలు కిందకు దిగజారుతారో, మరి వారికి ఈ గుర్తుని ఇస్తారు. ఇదేంది కుడి మార్గం, ఇదేంది ఎడమ మార్గం, వామ మార్గం. మరి దేవతలు వామ మార్గంలో కిందకు పడతారు, కిందకు దిగజారుతారు. కల్పవృక్షాన్ని చిత్రాన్ని చూశారు కదా? కల్పవృక్షం యొక్క చిత్రంలో ఒకవైపు అయింది కుడివైపు ధర్మాలు, మరియు మరోవైపు ఎడం వైపు ధర్మాలు ఉన్నాయి. ఉపరయుగంలో మొట్టమొదట ఏ ధర్మం అయితే వస్తుందో ఆ ధర్మము కుడివైపు ధర్మం వస్తుందా, లేకపోతే ఎడం వైపు ధర్మం వస్తుందా? ద్వాపరయుగం ఎప్పుడైతే మొదలవుతుందో ద్వాపరయుగం ప్రారంభంలోనే ఆరంభంలోనే కుడివైపు ధర్మం వస్తుందా, లేకపోతే ఎడం వైపు ధర్మం వస్తుందా? ఎడం వైపు ధర్మం అయిన ఇస్లాం ధర్మం వస్తుంది. అయితే ఎప్పుడైతే మీరు వామ మార్గంలోకి వెళ్తారో, అప్పుడు ఈ ప్రకాశం కిరీటం అన్నది సమాప్తమైపోతుంది. ఎందుకంటే ఇస్లామీలు వచ్చారు. మరి వారు ఈ యొక్క అపవిత్ర ప్రపంచాన్ని ఆరంభం చేశారు. మొదలు మరి పవిత్రత యొక్క కిరీటం, ప్రకాశ కిరీటాన్ని దేవతలకు కూడా చూపించరు. ఎందుకంటే వారి యొక్క గుర్తు సమాప్తమైపోతుంది. భలే సన్యాసులు మొదలైన వారికి లైట్ యొక్క కిరీటాన్ని, ప్రకాశ కిరీటాన్ని ఇస్తారు, కానీ వారికి ఆర్టిఫిషియల్ అయినటువంటి, కృత్రిమైనటువంటి కిరీటాన్ని ఇస్తారు. వాస్తవంగా సన్యాసులు మొదలైన వారు, వారు కూడా మూత్రం ద్వారా జన్మ తీసుకుంటారా లేకపోతే పవిత్రత ద్వారా జన్మ తీసుకుంటారా? వారి యొక్క జన్మ కూడా అపవిత్రత ద్వారానే జరుగుతుంది. దేవతలు అందరూ అయితే పవిత్రమైన వారు అయ్యారు. తండ్రి చెప్తారు, మీరు ఈ దేవతలుగా అవ్వాలి, ఇది మీ యొక్క లక్ష్యమైంది. వారి యొక్క కథనే ఇంటి ఇంటిలో కూడా వినిపించడం జరుగుతుంది. ఎవరి యొక్క కథను వినిపిస్తారు? సత్యనారాయణ కథను వినిపిస్తారు. ఇది మీ జీవనం యొక్క లక్ష్యమైంది. అందరూ అయితే నరుడి నుంచి నారాయణగా కాలేరు. కానీ మహి అయితే నెంబర్ వారుగా దేవతలుగా అయితే అవుతారు. భక్తి మార్గం యొక్క విషయాలే వేరుగా అయ్యాయి. ఆ భక్తి మార్గం యొక్క విషయాలు రాత్రిని తీసుకుని వచ్చేవే అయ్యాయి. అజ్ఞాన అంధకారాన్ని వ్యాపింప చేస్తాయి. మరి ఇదే అయింది జ్ఞానం యొక్క పగల్లోకి తీసుకుని వచ్చేటటువంటి విషయాలు. జ్ఞానం యొక్క పగలు స్వర్గంలో ఉంటుంది. ఇరవై పది అరవై ఎనిమిది యొక్క రెండవ పేజీ ఆ స్వర్గాన్ని గోల్డెన్ ఏజ్ అని అంటారు. ఎటువంటి ప్రపంచం? స్వర్ణ ప్రపంచం. మరి త్రేతాయుగంలో ఏమి ఉంటుంది? త్రేతాయుగం అయింది రజిత ప్రపంచం, వెండి ప్రపంచం. మరి ద్వాపర యుగంలో రాగి ప్రపంచం. మరి కలియుగంలో దేనితోటి తయారు చేసినటువంటి పాత్రలు లభిస్తాయి? ఇనుము పాత్రలు లభిస్తాయి. మరి లోహ ప్రపంచం అయింది. ఇప్పుడు ఐరన్ ఏజ్డ్ ప్రపంచమైంది, లోహ ప్రపంచమైంది, ఇనుప ప్రపంచమైంది. ఆత్మ ఎప్పుడైతే ఐరన్ ఏజ్డ్ గా అయిపోతుందో అప్పుడు పాత్రలన్నీ ఐరన్ వే దొరుకుతాయి. ప్రతి ఒక్క వస్తువు కూడా ఇనుపదే లభిస్తుంది. ఆభూషణాలు కూడా ఐరన్ ఏజ్డ్ గా అయిపోతాయి. ఈనాడు ఏవైతే ఆభూషణాలను ధరిస్తారో ఆ ఆభూషణాలు కూడా స్టీల్ ద్వారా తయారు చేయబడినటువంటివి. లోహం ఇనుప ద్వారా తయారు చేయబడినటువంటివి అయ్యాయి. అసలైనటువంటి ఆభూషణాలు అయినా స్వర్ణం రెండుతోటి తయారు చేయబడినటువంటివి లభించినే లభించవు. ఒకవేళ ధరించినట్లయితే కూడా దొంగలు దోపిడీ దొంగలు వచ్చి కంఠాన్ని గాయపరుస్తారు. వాడుతారు కూడా. నిర్గుణులైన మాలో ఎటువంటి గుణాలు లేవు అని, కరుణామయుడు అని ఒక తండ్రినే అంటారు. తండ్రి ఒకరే నాలెడ్జ్ఫుల్ అయ్యారు, బ్లిస్ఫుల్ అయ్యారు, మరియు వారు పవిత్రతలో కూడా నిండుగా ఉండేటువంటి వారు అయ్యారు. వారిని ఎవరు ప్యూర్ అని అంటారు. వారి ప్రపంచంలో అపవిత్ర ప్రపంచంలో వస్తారు. అపవిత్ర తనువులో వస్తారు. అయినా కూడా అపవిత్ర దేశంలో వస్తారు. అయినా కూడా పవిత్రంగా అయి ఉంటారా లేకపోతే అపవిత్రంగా అవుతారా? అయినా కూడా ఆ ఎవరు ప్యూర్ అయినటువంటి శివుడు పవిత్రంగానే అయి ఉంటారు. వారు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అయినటువంటి తండ్రి అయ్యారు. వారు పవిత్రతలో కూడా సంపన్నంగా ఉండేటటువంటి వారు అయ్యారు. నాలెడ్జ్ లో కూడా సంపన్నమైనటువంటి వారు. శాంతి సంపన్నులయ్యారు. శాంతిలో కూడా సంపన్నమైన వారు. మరియు సుఖంలో కూడా సంపన్నంగా ఉండేటటువంటి వారు. వారిని సుప్రీం అని అంటారు కదా. ఇంకా ఏ ఆత్మను కూడా సుప్రీం అని అనరు. ప్రపంచంలో పెద్ద పెద్ద పేరు ప్రసిద్ధి చెందిన ఆత్మలు వచ్చారు. క్రైస్ట్ వచ్చారు, బుద్ధుడు వచ్చారు, గురునానక్ వచ్చారు, గాంధీజీ వచ్చారు, వివేకానందుడు వచ్చారు. ఎంత మహాత్ములు మహాత్ములు వచ్చారు, మహానాత్మలు వచ్చారు. వీరందరూ కూడా దేహదారులు అయ్యారు. ఎవరు కూడా నిరాకార స్థితి ఉన్నవారు లేరు. ఒక తండ్రిని తప్ప ఇంకెవరిని సుప్రీం అని అనరు. అందరూ వస్తారు, శరీరాన్ని ధారణ చేసి పాత్ర చేస్తారు. ప్రతి ఒక్క ఆత్మ కూడా ఏదైతే శరీరం లభిస్తుందో వారి పేరు వారి యొక్క శరీరం మీద పడుతుంది. నాకైతే శరీరమే లేదు. మరి నా యొక్క శరీరానికి కూడా పేరు లేదు. శివునికి తమ శరీరం అంటూ ఉందా? వారికి లేదు. వారు అయితే జనన మరణ చక్రంలోకే రారు. పరాయ శరీరంలోకి వచ్చి ప్రవేశిస్తారు. ప్రతి జన్మలోనూ నామము రూపము లక్షణాలు పిల్లలైనటువంటి నీవి మారుతూ ఉంటాయి.
మాకు
సంవత్సరాలు గడిచాయి, నెలలు గడిచాయి, గంటలు గడిచాయి. సతీయుగం నుంచి దిగుతూ దిగుతూ ఇప్పుడు అంతిమంలో వచ్చి కలియుగంలోకి వచ్చారు. ఇప్పుడు పిల్లలైనా మీకు స్మృతి వచ్చింది. ఏ విధంగా మనం తత్వ ప్రధానం నుంచి దిగుతూ దిగుతూ వస్తూ వస్తూ తమో ప్రధానంగా అయిపోయి పతితులుగా అయిపోతాము అని. ఇప్పుడు మన యొక్క 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మరలా మనం మొదటి నెంబర్ లోకి వెళ్తాము. ప్రపంచం యొక్క హిస్టరీ మరియు జాగ్రఫీ రిపీట్ అవుతూ ఉంటాయి. హిస్టరీ మరియు జాగ్రఫీని దాన్ని కూడా రిపీట్ అవుతుంది అని అంటారు. ఇప్పుడైతే కలియుగం అయితే నడుస్తూనే ఉంది. మరలా సతీయుగం యొక్క హిస్టరీ జాగ్రఫీ అయితే రిపీట్ అవ్వాలి. దానికోసమే ఇప్పుడు మీరు సుదర్శన చక్ర దారులుగా అయ్యారు. మీరు పురుషార్థం చేస్తున్నారు. మీకు తెలుసు మనము దేహద్దు తండ్రి ద్వారా దేహద్దు సుఖం యొక్క వారసత్వాన్ని మరలా తీసుకుంటున్నాము అని. 84 జన్మల చక్రాన్ని పిల్లలైన మీరు బుద్ధిలో గుర్తు తెచ్చుకోవాలి, స్మృతి చేస్తూ ఉండాలి. ఏ విధంగా మనం సతీయుగంలో తక్కువ జన్మలు తీసుకున్నాము అని. ఎన్ని జన్మలు తీసుకున్నారు సతీయుగంలో మనుషులు? సతీయుగంలో ఎన్ని జన్మలు తీసుకున్నారు? సతీయుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12 జన్మలు, మరి ద్వాపర యుగంలో? ఆ 2 యుగాల్లో ఎన్ని జన్మలు అయితే తీసుకున్నారో అవి 2 కలిపి ద్వాపర యుగంలో అన్ని జన్మలు తీసుకున్నారు. ఎన్ని జన్మలు అయ్యాయి? 21 జన్మలు ద్వాపర యుగంలో తీసుకుంటారు. కలియుగంలో ద్వాపర కంటే కూడా 2 ఎక్కువ. ఈ జన్మలు ఎందుకు పెరుగుతూ ఉంటాయి? ఎందుకంటే ఆయువు తగ్గిపోతూ ఉంటుంది, అందుకని జన్మలు పెరుగుతూ ఉంటాయి. చూడండి, ఈ విషయాలన్నీ కూడా బుద్ధిలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు అయ్యాయి. తండ్రి ద్వారా ఏ సతీయుగం యొక్క ఈ సతీయుగం యొక్క రాజ్యాన్ని అనేక సార్లు తీసుకున్నాము. ఆ కొత్త ప్రపంచం వండర్ ఆఫ్ ది వరల్డ్ అయింది. ఏదైతే తండ్రి స్వర్గాన్ని తయారు చేస్తారో అది వండర్ ఆఫ్ ది వరల్డ్ అయింది. ఇదైంది ప్రపంచం యొక్క అద్భుతమైన వండర్ ఆఫ్ ది వరల్డ్ అయింది. అవైతే మనుషుల ద్వారా తయారు చేయబడినటువంటి వండర్స్ అయ్యాయి. వాటిని మనుషులు చూడడానికి వెళ్తారు. తాజ్ మహల్ అయింది. మనుషులు చూడడానికి వెళ్తారు కదా, వెళ్తారు. ఈజిప్ట్ లోని పిరమిడ్స్ అయ్యాయి. ఈజిప్టులోని మనుషులు ఆ పిరమిడ్స్ ను చూడడానికి ఎంత మంది వెళ్తారు? చైనా వాల్ ఉంది, ఎంత పెద్ద, వందలాది మైలు పొడవుగా, వందలాది మైలు పెద్దగా పొడవుగా గడల్పుగా ఉన్న గోడను నిర్మించి ఉన్నారు. రెండు దేశాలను విభజన చేస్తుంది, వేరుగా చేస్తుంది ఆ గోడను చూడడానికి మనుషులు వెళ్తారు. మరి అటువంటి అనేక రకాలైన నానా రకాలైన వింతలను మనుషులు తయారు చేసి ఉన్నారు. అవన్నీ కూడా వినాశనం అయ్యేటటువంటివి అయ్యాయి. కానీ భగవంతుడు వచ్చి ఏ వింతనైతే తయారు చేస్తారు అదేంటి? అవినాశి స్వర్గం. ఆ అవినాశి స్వర్గం ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద వండర్ అయి ఉంటుంది. ఆ వండర్ ని ప్రపంచంలోని వారు అందరూ చూడడానికి ఊరుతూ ఉంటారు. మరి ఇది బుద్ధిలో గుర్తు ఉండాలి, స్మృతి ఉండాలి. మనం ఈ సతీదేవ యొక్క రాజ్యాన్ని ఏదైతే తండ్రి వచ్చి స్థాపన చేశారో ఆ యొక్క రాజ్యాన్ని అనేక సార్లు తీసుకున్నాము అని ఈ విధంగా ఈ తాజ్ మహల్ ఉంది. అదే విధంగా మాయ యొక్క 7 వండర్స్ ఉన్నాయి. వాటిని మాయాని మనుషులు తయారు చేశారు. తండ్రి యొక్క వండర్ అయితే ఒకటే అయింది, దానిని స్వర్గం మరియు పారడైజ్ అని అంటారు. ఇక్కడ వండర్స్ లో ఏమి పెట్టి ఉంది? ఎదురు దెబ్బలను తింటూ ఉంటారు, సుఖమైతే లభించనే లభించదు. మీరైతే తండ్రి వండర్ ని తయారు చేస్తారు, స్వర్గాన్ని తయారు చేస్తారు. మరి అందులో చూడండి, సుఖమే సుఖము ఉంటుంది. ఈ వండర్స్ అయితే మనుషులు కూర్చొని తయారు చేశారు. ఈ విధంగా చైనా వాల్ అని అంటారు. ఎంతో పరిశ్రమ చేసి ఇంత పెద్ద పొడవైనటువంటి విశాలమైనటువంటి గోడను నిర్మించి ఉంటారు. మనుషులకైతే తెలియనే తెలీదు. వండర్ ఆఫ్ ది వరల్డ్ అయితే వాస్తవంగా ఈ ఆబు యొక్క దిల్వాడా మందిరం అయింది. అందులో ఆదిదేవుడు మరియు ఆదిదేవి యొక్క మూర్తిని పెట్టి ఉన్నారు. మరి పిల్లలైన మీరు కూర్చుని ఉన్నారు, పైన స్వర్గాన్ని చూపించి ఉన్నారు. లేకపోతే స్వర్గాన్ని ఎక్కడ తయారు చేస్తారు? మరి తప్పకుండా పిల్లలైన మీరు ఉన్నత స్థితి యొక్క పురుషార్థాన్ని చేసి ఉంటారు. అందుకని మరి వారు కూడా స్వర్గాన్ని పైన చూపించారు. పైన రాజ్యం మరియు కింద మీరు తపస్సు చేశారు. మరి అదైతే మీరు ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు మీరు రాజ ఋషులు అయ్యారు. ఆ సన్యాసులు అయితే హఠయోగి ఋషులు అయ్యారు. ఋషి అని పవిత్రమైన వారిని అంటారు. పవిత్రత అయితే తప్పకుండా కావాలి. ఒకసారి మీరు సంపూర్ణ పవిత్రతను ధారణ చేశారు అంటే మరి మీరు అర్ధ కల్పం కొరకు పవిత్రంగానే ఉంటారు. అలా కాదు, మరలా మీరు వికారాల ద్వారా జన్మ తీసుకుని పవిత్రంగా తయారవుతారు అని అలా అయితే కాదు.
ఈ
విధంగా సన్యాసులు తయారవుతారు. వికారాల ద్వారా జన్మను తీసుకుంటారు, మరి తర్వాత పవిత్రంగా అవ్వడానికి పురుషార్థాన్ని చేస్తారు. ఆ విధంగా మీరు కాకూడదు. శ్రీకృష్ణుని మహాత్మని అంటారు. మరి వారైతే ఎవరు మహాత్మా అయ్యారు? వారిని అపవిత్రత ద్వారా జన్మను తీసుకోరు. సన్యాసులైతే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. మరి తర్వాత పెద్దవారు అయి మహాత్ములుగా అవుతారు. ఈ విషయాల గురించి మనుషులకు తెలియదు. చాలా పెద్ద పెద్ద పేరు ప్రసిద్ధి చెందిన సన్యాసులు ఉన్నారు. ముంబైలో ఒక సింహాన్ని పోషణ చేసేటటువంటి సన్యాసి ఉండేవారు. ఏంటి పేరైతే చెప్పలేదు. వారు ఒకసారి సిమ్లాకు కూడా సింహాన్ని తీసుకుని వెళ్ళారు. కానీ భలే వారు సింహాన్ని పోషణ చేసేటటువంటి వారు, కానీ వారైతే మహా వ్యభిచారులు అయ్యారు. తర్వాత వివాహం చేసుకుని పిల్లలకు కూడా జన్మనిచ్చారు. మొదట్లో వారి దగ్గరకు పెద్ద పెద్ద మనుషులు వెళ్ళేవారు. అటువంటి సన్యాసులకు లక్షలాది సంఖ్యలో ఫాలోవర్స్ తయారవుతారు. ఎంత పేరు ప్రఖ్యాతులు చెందుతారు. ఇప్పుడు మీరైతే అంధశ్రద్ధాలులుగా ఎవరి యొక్క ఫాలోవర్స్ గా అవ్వరు. ఫాలోవర్స్ అన్న శబ్దము సూట్ అవ్వదు, సెట్ అవ్వదు. ఆ సన్యాసులు ఎక్కడయ్యారు? మరి గృహస్థంలో బుద్ధులై ఉండేటటువంటి వారు వీరెక్కడయ్యారు? వారు ఫాలో ఎక్కడ చేస్తారు? సన్యాసులు అయితే వెళ్ళి కాషాయ వస్త్రాలను ధరిస్తారు. వారి యొక్క శిష్యులు, వారి యొక్క ఫాలోవర్స్ కాషాయ వస్త్రాలను ధరిస్తారా? గోచిని ధరించినట్లయితే అప్పుడు వారిని ఫాలోవర్స్ అని అంటారు. మరి ఈ ఫాలోవర్స్ అన్నటువంటి పేరు సూట్ అవ్వదు. ఫాలోవర్ అని అన్నట్లయితే మరి పూర్తిగా ఫాలో చేయాలి. మీరైతే సత్యమైన ఫాలోవర్స్ అయ్యారు. ఎందుకని? మీరు శివబాబాను ఫాలో చేస్తారు. మరి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఏ విధంగా తయారైపోతారు?
శివబాబా
శివబాబా బిందు ఆత్మ అయినట్లయితే మరి మీరు కూడా అంతిమంలో ఏ విధంగా తయారైపోతారు? ఈ శరీరాన్ని విడిచిపెట్టి బిందువు ఆత్మగా తయారైపోతారు. మరి ఈ శరీరాన్ని మీరు మీ ఇష్టపూర్వకంగా విడిచిపెడతారు, స్వేచ్ఛగా విడిచిపెడతారు. ఏంటి మరి ఆ సన్యాసులు? వారిలో కూడా కొంతమంది అటువంటి వారు ఉంటారు. వారు స్వేచ్ఛగా కూర్చొని ఉండే శరీరాన్ని విడిచిపెడతారు. మీరు కూడా అటువంటి దేహద్దు సన్యాసులుగా తయారవుతారు. మీరు మీ యొక్క స్వేచ్ఛతోటి ఇష్టపూర్వకంగా శరీరాన్ని విడిచిపెడతారు. మృత్యు మిమ్మల్ని బలవంతంగా తీసుకువెళ్ళదు. మరి మీరు పవిత్రంగా కూడా అవుతారు. మరి మీరు శ్రీబాబాను ఫాలో చేయాలి. శివ బాబా అని ఎప్పుడు అంటారు? బాబా అని శరీర ధారిణి అంటారు. మరి శివుడు అని జ్యోతిర్బిందువును అంటారు. ఆ జ్యోతిర్బిందువు శివుడు ఎవరో ఒక శరీర ధారిలో ప్రవేశిస్తారు. వారి పేరు ప్రపంచంలో శంకరుని నామం ద్వారా ప్రసిద్ధి అవుతుంది. మరి శివుడు వారిలో ప్రవేశిస్తారు, అప్పుడు వారిని శివ బాబా అని అంటారు. తర్వాత మనుషులు శివ శంకరుడు భోలే నదుడు అని అనడం జరుగుతుంది. శివుని యొక్క పేరును ఎవరితోటి జోడించడం జరుగుతుంది? శంకరుని తోటి జోడించడం జరుగుతుంది. మరి మిగతా దేవతలతోటి ఎవరితోటైనా జోడించడం జరుగుతుందా? మిగతా దేవతలతోటి ఎవరితోటి కూడా శివుని యొక్క పేరును జోడించరు, ఎందుకని? ఎందుకంటే శంకరుడు ఒకరే అటువంటి దేవత అయ్యారు. వారు అందరికంటే ముందు ఆత్మిక స్థితిలో స్థితులవుతారు. మరి చూడండి, మీరైతే శివబాబాని ఫాలో చేయాలి. శివుని యొక్క ఫాలోవర్స్ ఉంటారు కదా, శివుని యొక్క ఫాలోవర్స్ అనగా శివబాబా యొక్క సేన అయింది. మరి ఆ శివబాబాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మరి చెప్పండి. శివుడు ఎప్పుడైతే వాపస్ తమ ఇల్లు అయిన పరంధామానికి వెళ్తారో, మరి వారి వెనకాల ఎంతమంది ఫాలోవర్స్ వెళ్తారు? ఎంతమంది మనుషుల యొక్క సమూహం ఉంటుంది? మరి అది మనుషుల యొక్క సమూహం అయి ఉంటుందా లేకపోతే ఆత్మల యొక్క సమూహం అయి ఉంటుందా? ఎవరో అన్నారు ఆత్మల యొక్క సమూహం అయి ఉంటుంది అని. అవును, ఆత్మల యొక్క సమూహం అయి ఉంటుంది. మరి ఎంతమంది ఆత్మలు వారి వెనకాల వెళ్తారు? శివుణ్ణి ఫాలో చేసేటటువంటి ఆత్మలు ఎంతమంది ఆత్మలై ఉంటారు? నాలుగున్నర లక్షల మంది ఆత్మలై ఉంటారు. అంతేనా, నాలుగున్నర లక్షల మంది ఆత్మలు ఉంటారు. కానీ మిగతా ఆత్మలు కూడా అటువంటి ఆత్మలు ఉంటారు. వారు శిక్షలను అనుభవించి ఆత్మలుగా అయినటువంటి వారు. ఏంటి, చాలా శిక్షలను అనుభవిస్తారు. అప్పుడు వారి యొక్క సూక్ష్మ శరీరం వదులుతుంది, లేకపోతే దేహాభిమానం వదలనే వదలదు. మరి ఈ 450-500 కోట్లు తండ్రి యొక్క ఫాలోవర్స్ అయ్యారు. వీరు శంకరుని యొక్క ఫాలోవర్స్ కారు, శివుని యొక్క ఫాలోవర్స్ అయ్యారు. ఎందుకని? శంకరుని యొక్క ఫాలోవర్స్ అని ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు మరి కొత్తవారు పాతవారు ఎవరు కూడా సమాధానాన్ని ఇవ్వటం లేదు. ఎవరు అన్నారు శంకరుడు పైకి తీసుకుని వెళ్ళరు అని? మరి చూడండి, కల్పవృక్షం చిత్రంలో పైన ఎవరు కూర్చొని ఉన్నారు? ఎక్కడైతే ఆత్మలు పైకి వెళ్తూ ఉన్నారు. మరి కల్పవృక్షం చిత్రంలో చూడండి, పైన కల్పవృక్షం చిత్రంలో ఎవరు కూర్చొని ఉన్నారు? శంకరుడే కదా కూర్చొని ఉన్నారు. మరి శంకరుని యొక్క ఫాలోవర్స్ అని ఎందుకు చెప్పరు? ఎవరో అన్నారు శివుడే శంకరుని సమానంగా తయారవుతారు అని? అరే మరి శంకరునికి శివుని సమానంగా తయారు కావాలా? ఇదైతే వ్యతిరేకంగా చేసేసారు, ఉల్టాగా చేసేసారు. శివుడు నిరాకారుడే అయ్యారు. వారు మరి వచ్చి శంకరుని సమానంగా అవుతారు అన్నట్లయితే శంకరుడైతే విషాన్ని తాగుతారు. ఎవరు అన్నారు శివుడు శంకరుణ్ణి తమ సమానంగా తయారు చేస్తారు కదా, శంకరుణ్ణి తండ్రిగా చేస్తారు కదా. ఒకవేళ వారు వారిని తండ్రిగా చేసేటటువంటి వారు అయినట్లయితే మరి అందరినీ తయారు చేస్తారు కదా. వారు ఒకవేళ తయారు చేసేటటువంటి వారు అయినట్లయితే మరి అందరినీ ఆ విధంగా తయారు చేయాలి. మరి అందరూ అయితే తయారు కారు. మరి నెంబర్ వారు పురుషార్థం అనుసారంగానే కదా తయారవుతారు. నెంబర్ 1 లో పురుషార్థం చేసేటటువంటి వారు అయ్యారు శంకరుడు. మరి ఆ శంకరుడు ఎటువంటి పురుషార్థాన్ని చేస్తారు? వారు సాకారి నుంచి ఆకారి మరియు ఆకారి నుంచి నిరాకారిగా తయారవుతారు. అందుకని అవ్యక్తవాణిలో చెప్పారు తండ్రి సాకారి నుంచి ఆకారిగా అవుతారు మరియు ఆకారి నుంచి నిరాకారిగా అవుతారు మరి మరలా నిరాకారి నుంచి సాకారుడుగా అవుతారు అని. మరి శివుని యొక్క ఫాలోవర్స్ అయ్యారు. మరి ఆ ఫాలోవర్స్ బిందు బిందు ఆత్మల యొక్క సమూహం అయిందా? అది లేకపోతే దేహధారుల యొక్క సమూహం అయిందా? మరి వారు బిందు బిందు ఆత్మల యొక్క సమూహం అయింది. అందుకని శంకరుని యొక్క ఫాలోవర్స్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే శంకరునికి అయితే మూర్తులు లభిస్తాయి. మరి తప్పకుండా మూర్తి అనేది సాకారునికి ఉంటుందా లేకపోతే నిరాకారునికి ఉంటుందా? మరి మూర్తి అయితే సాకారునికి ఉంటుంది. మరి వారి యొక్క ఫాలోవర్స్ అని ఎలా చెప్పడానికి అవుతుంది? ఆత్మలైతే అందరూ బిందు బిందువుగా అయ్యి పైకి వెళ్తారు. మరి వారు శివుని యొక్క ఫాలోవర్స్ అయ్యారు. శంకరుడైతే వాస్తవంగా ఉండనే ఉండరు. పరంధామంలో ఎప్పుడైతే ఆత్మలు వెళ్తారో మరి అక్కడ శంకరుడు ఉంటారా? శంకరుడు అయితే ఉండనే ఉండరు. ఈ భక్తి మార్గంలో అనేక చిత్రాలను చాలా చిత్రాలను తయారు చేశారు. ఈ చిత్రాలు ఎక్కడ యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి? సంగమ యుగం ఒక స్మృతి చిహ్నాలు అయ్యాయి. సంగమ యుగంలో చైతన్య చిత్రాల ద్వారా ఎవరైతే పాత్రను చేశారో దాని యొక్క స్మృతి చిహ్నంగానే వారు నామాన్ని మరియు రూపాన్ని ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మరి తొండ ఉన్నటువంటి గణేశుడు అలా ఎవరైనా ఉంటారా? మరి అటువంటి తొండ ఉన్నటువంటి దేవత ఎవరైనా ఉంటారా? మరి జంతువు అయితే అయి ఉంటుంది. మరి దేవత అయితే తొండమున్నటువంటి వారు అయితే ఉండరు. మరి వాస్తవంగా తొండాన్ని ఎందుకు ఇచ్చారు? మరి ఎవరో పురుషార్థ జీవనంలో దేహాభిమాని అయి ఉంటారు. వారి యొక్క ముక్కు మీద ఎప్పుడు కోపం ఉంటుంది. అందుకని ముక్కును పొడవుగా చూపించారు. మరి ఎవరి యొక్క ముక్కు అయితే పొడవుగా ఉంటుందో మరియు వారి ఎక్కువ గౌరవ మర్యాదలను ఆశిస్తారు. మరి చిన్న చిన్న విషయాల్లోనే కోపడుతూ ఉంటారు. మరి అటువంటి వారిని గణేశుని రూపంలో చూపించడం జరిగింది. పెద్ద పెద్ద చెవులను చూపిస్తారు. మరి దాని యొక్క అర్థమైంది వారు జ్ఞానాన్ని ఎక్కువగా వినేవారు అయి ఉంటారు. మరి ఎక్కువ జ్ఞానాన్ని వినడానికి గుర్తుగా పెద్ద చెవులు చూపించారు. చూపించారు కదా, తలను వెడల్పుగా చూపించారు, విశాలంగా చూపించారు. మరి దాని యొక్క అర్థం ఏమైంది? మరి వారు మనం చింతన మంతన ఎక్కువగా చేసేవారు అయి ఉంటారు. అందుకని మరి వారికి తలను విశాలంగా చూపించారు, పెద్దగా చూపించారు. మరి ఉదరాన్ని చాలా విశాలంగా చూపించారు, పెద్దగా చూపించారు. మరి దాని యొక్క అర్థమైంది వారి యొక్క బుద్ధి రూపీ ఉదరం చాలా విశాలమైనదిగా అయి ఉంటుంది. అందుకని మరి వాను ఉదరాన్ని కూడా పెద్దదిగా చూపించారు, విశాలంగా చూపించారు. మరి భక్తి మార్గంలో అనేక రకాలైన చిత్రాలను తయారు చేశారు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ స్మృతి చిహ్నాలు అయ్యాయి, సంగమ యుగం యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి. పెద్ద మినిస్టర్స్ మొదలైనటువంటి వారి యొక్క బుద్ధి కూడా నడవదు. ఇవన్నీ ఏంటి అని తొండం ఉన్నటువంటి దేవత మరి ఎక్కడి నుంచి వచ్చారు? అటువంటి మనుషులైతే ఎవరు ఉండనే ఉండరు. ఒకవేళ అటువంటి మనిషి తొండమున్నటువంటి మనిషి ఎవరైనా ఉన్నట్లయితే మరి వారి తండ్రి కూడా తొండమున్నటువంటి వారు అయి ఉంటారు. మరి వారి యొక్క పిల్లలు కూడా తొండమున్నటువంటి వారు జన్మ తీసుకుని ఉంటారు. మరి హనుమంతుడు వానరుణ్ణి ఎంత పూజిస్తారో చూడండి. ముందైతే మీకు ఈ జ్ఞానం ఉండేది కాదు. ఇప్పుడు తండ్రి మీకు ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు. ఏ దేవత అయినా తోక ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటారా? తండ్రి మిమ్మల్ని ఎలాంటి వారి నుంచి ఎటువంటి వారిగా తయారు చేస్తారు? మొదట అయితే గురువులు ఏవైతే వినిపించేటటువంటి వారో ఆ మాటల మీద, ఆ గురువుల యొక్క మాటల మీద సత్యవచన మహారాజ్ అని అంటూ ఉండేవారు. ఇప్పుడు మీరు ఈ విషయాలను ఒప్పుకోరు. మీరు అర్థం చేసుకుంటారు అలా అయితే జరగనే జరగదు అని. భక్తి మార్గంలో ఏమేమో చేస్తూ ఉంటారు, ఎంత సమయాన్ని వృధా చేస్తారు, ఎంత టైం వేస్ట్ చేస్తారు. లౌకిక తండ్రి కూడా పిల్లలకు ధనాన్ని ఇస్తారు. మరి ఎవరైతే కుపుత్రులు ఉంటారో మరి అటువంటి కుపుత్రులుగా తయారయ్యేటటువంటి వారు వెంటనే ధనాన్ని అంతా కూడా ఖర్చు చేస్తారు. మరి వారయ్యారు హత్తి యొక్క కుపుత్రులు. మరి ఇక్కడ అయ్యారు దేహద యొక్క కుపుత్రులు అయ్యారు. తండ్రి ఇంత జ్ఞాన ధనాన్ని ఇస్తారు, మరి ఆ జ్ఞాన ధనాన్ని అలాగే ఈ వికారీ ప్రపంచంలో ఆనంద ఉత్సాహాలను పొందుకోవడం కోసం ఖర్చు పెట్టి సమాప్తం చేసేస్తారు. ఇప్పుడు దేహద తండ్రి పిల్లలైన మీకు ఎంత ధనాన్ని ఇస్తారు చెబుతారు. పిల్లలు మధురాతి మధురమైన పిల్లలు. ఈనాటికి 5000 సంవత్సరాల ముందు మీకు విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని ఇచ్చాను. ఎన్ని వజ్రాలను వైడూర్యాలను ఇచ్చాను. మీ యొక్క శాస్త్రాల్లో కూడా ఉంది, సముద్రం నుంచి దేవతలు వెలువట్టారు. మరి వారు రత్నాల యొక్క కంచాలను కుప్పలు కుప్పలుగా ఇచ్చేవారు. రామాయణంలో ఏమీ వచ్చింది? రామాయణంలో చూపించారు కదా. రామ రాముడు ఎప్పుడైతే రావణుని తోటి యుద్ధం చేయడానికి వెళ్లారో, సముద్రాన్ని దాటడానికి వెళ్లారో, మరి వారు సముద్రుని ఆహ్వానం చేశారు, మరి సముద్రుడు రాలేదు. మరి వారు బాణాన్ని తీసి సముద్రాన్ని అంతా కూడా ఎండ పెట్టాలి అన్నటువంటి యుక్తిని రచించారు. సముద్రుడు కాని ఇప్పుడు రాలేదు అంటే సముద్రాన్ని ఎండ పెట్టేస్తాము అని. ఏ విధంగా అయితే వారు బాణాలను తీశారో అప్పుడే సముద్రుడు ప్రత్యక్షమయ్యారు. రత్నాలతో నిండి ఉన్న కంచాలు కుప్పలు కుప్పలుగా వెలికి వచ్చాయి. వాస్తవంగా ఇప్పుడు మీరు జ్ఞాన సాగరుని ద్వారా జోలిని నింపుకుంటారు. ఈ జ్ఞాన రత్నాలు వేటి ద్వారా అయితే మీరు మీ యొక్క జోలిని నింపుకుంటున్నారో, ఈ జ్ఞాన రత్నాల ద్వారా ఎవరు ఎంత జోలిని నింపుకుంటారో అంటే తండ్రిని కూడా స్తుతి చేస్తారు. కొంతమంది పిల్లలు తండ్రిని స్మృతి చేయరు. మరి వారి యొక్క బుద్ధి నుంచి జ్ఞానం అంతా తొలగిపోతుంది, వెళ్ళిపోతుంది. మరి ధారణ అవ్వదు. మరి తండ్రి అంటారు ఈ జ్ఞానం యొక్క విషయాలను ధారణ కూడా చేయాలి. ఇరవై పది అరవై ఎనిమిది యొక్క మూడవ పేజీ. సత్యుగంలో మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు, విశ్వానికి మాలికులుగా ఉండేవారు, అపారమైన ధనం ఉండేది, ఎన్ని వజ్రాలు వైడూర్యాలు ఉండేవి, భక్తి మార్గంలోని సోమనాథ మందిరని మందిరాన్ని ఎంత అలంకరించారు. మరి సోమనాథ మందిరం ఎప్పుడు తయారైంది? ద్వాపర యుగం యొక్క ఆదిలో తయారైంది. మరి ఏదైతే ద్వాపర యుగం యొక్క ఆదిలో తయారైనటువంటి మందిరం ఉందో అదే మరి ఎంత అలంకరింపబడి ఉంటుంది. మరి ఎంత అమితమైన ధనం ఉండేది. మరి విదేశీయులు ఎన్నిసార్లు ఆక్రమణ చేశారు. మరి వారు 17 సార్లు ఆక్రమణ చేసి వాహనాల మీద, అశ్వాల మీద, ఇటుకల్లోను మరియు నీచ ప్రాణి లాంటి వాటి మీద నింపుకొని తీసుకుని వెళ్లారు. ఇంత అమితమైన ధనం ఉండేది. మరి సత్యుగంలో ఎంత అపారమైన ధనం ఉంటుంది కొంచెం ఆలోచించండి. తండ్రి అంటారు ఇంత అపారమైన ధనాన్ని, అమితమైన ధనాన్ని మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు? భక్తి మార్గంలో మీరు ధనాన్ని అంతా వృధా చేసేసారు, వేస్ట్ చేశారు. మందిరాలను తయారు చేసి దానాలను పుణ్యాలను చేసి ముస్లిమాన్లు ఎంత దోచుకుని వెళ్ళిపోయారు, క్రిస్టియన్స్ ఎంత దోచుకుని వెళ్ళిపోయారు,
భక్తి మార్గమే తింటూ
భక్తి మార్గంలో మీరు ఎదురు దెబ్బలను తింటూ తింటూ ధనాన్ని పోగొట్టుకుంటూ
పోగొట్టుకుంటూ
పూర్తిగా ఖాళీ అయిపోయారు. మరి చూడండి, విదేశీయులు వచ్చి మిమ్మల్ని బీదవారిగా తయారు చేసేసారు ద్వాపర యుగంలో. మరి నేను వచ్చి మిమ్మల్ని షావుకారులుగా తయారు చేస్తాను. అంటారు ఈ భారతదేశం బంగారు పక్షిలాగా ఉండేది అని. ఎటువంటి పక్షిలా ఉండేది? బంగారు పక్షిలా ఉండేది, అది ఎవరి చేతికి చిక్కేది కాదు. ఎవరు కూడా దీని మీద చేయి వేసేటటువంటి వారు కాదు. కానీ ఈనాడు అయితే విదేశీయులు దీనిని వారి యొక్క చేతిలో పెట్టుకున్నారు, వారి యొక్క పిడికిల్లో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని షావుకారుగా తయారు చేస్తున్నారు. భారతదేశం 100% సుసంపన్నంగా ఉండేది. మరి ఇప్పుడు 100% ఇన్సాల్వెంట్ అనగా బీద దేశంగా, ఏమీ లేని దేశంగా అయిపోయింది. ఇప్పుడు చూడండి, యాచిస్తూ ఉంది. ఎవరు ఎవరు యాచిస్తూ ఉన్నారు? భారతీయ నేతలు విదేశాల నుంచి ధనాన్ని యాచించారా? ఎవరు అన్నారు? సహయోగాన్ని అడుగుతున్నారు అని. మరి సహయోగం అడుగుతున్నారు, అందుకనే కదా ఈ రోడ్లు మొదలైనవన్నీ తయారవుతున్నాయి. మరి యాచించకుండానే ఇంత ధనం వస్తూ ఉందా? చిత్రాల్లో కూడా మీరు చూపించారు, ఇందులో భయపడవలసిన అవసరమేమీ లేదు. భారతదేశం బీద దేశం అయితే తప్పకుండా అయింది. పిల్లలను మీకు ఈ స్మృతి వచ్చింది. మనం విశ్వానికి మాలికులుగా ఉండేవారిని, పెద్ద షావుకారులుగా ఉండేవారిని. మరి ఇప్పుడు చూడండి, భారతదేశం ఎలా తయారైపోయింది. ధనం లేకుండా సుఖమైతే ఉండనే ఉండదు. దేహత తండ్రి జ్ఞాన సాగరుడు. పిల్లలైన మీకు అవినాశి జ్ఞాన రత్నాల యొక్క ఖజానాన్ని ఇస్తారు. మరి ఇక్కడ కూర్చొని తండ్రిని కూడా స్మృతి చేయండి. మరి మీ యొక్క స్థాపన అయ్యేటటువంటి కొత్త రాజధానిని కూడా స్మృతి చేయండి. మీరు ఎంత షావుకారులుగా ఉండేవారు. మీ యొక్క రాజధానిలో ప్రతి ఒక్క వస్తువు కొత్తగా ఉండేది. వజ్రాలు, వైడూర్యాలు యొక్క గనులు సుసంపన్నంగా ఉండేవి. పంచతత్వాలు కూడా అక్కడ సత్వప్రధానమైన కారణంగా మీ యొక్క ఆర్డర్ లో ఉండేవి. మరి ఇప్పుడు ఎటువంటి పరిస్థితి అయింది? కొన్ని చోట్ల చాలా ఎక్కువగా వర్షం కురుస్తుంది. మరి కొన్ని చోట్ల అయితే వర్షం యొక్క పేరే ఉండదు, వర్షం కురవనే కురవదు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే, ఎండ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే, ఆ వడదెబ్బ కారణంగా మనుషులు మరణిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఎంత చలి ఉంటుంది అంటే ఆ చలికి కొంగర్లు పోయి మరణిస్తారు. మరి అక్కడ పంచతత్వాలు మీ యొక్క ఆర్డర్ లో ఉంటాయి. మరి మీ ఇష్టానికి విరుద్ధంగా పంచతత్వాలు అనగా గాలి, భూమి, నీరు, అగ్ని, ఆకాశానికి కూడా కార్యం చేసే అంత శక్తి సామర్థ్యం లేదు. ప్రకృతి దాసిగా అయిపోతుంది. ఎప్పుడు కూడా నియమానికి విరుద్ధంగా వర్షం, నియమానికి విరుద్ధంగా ఎండ ఉండనే ఉండదు. నదుల యొక్క ఆటుపోట్లు కూడా అక్కడ ఉండవు. నియమానికి విరుద్ధంగా ఏ కార్యం కూడా జరగదు. అక్కడ దుఃఖం యొక్క విషయం అంశ మాత్రానికి కూడా ఉండదు. అక్కడేమైనా అగరబత్తులు అనగా సామ్రాణి కడ్డీల యొక్క అవసరం ఏమైనా ఉంటుందా? వాతావరణం వికృతమైనదిగా తయారవడానికి మరియు దుర్గంధంగా తయారవడానికి మరి అందుకోసం అగరబత్తిలను, సాంబ్రాణ కడ్డీలను వెలిగించవలసి ఉంటుంది. అక్కడైతే న్యాచురల్ అయినటువంటి ప్రాకృతికమైన సువాసన ఉంటుంది. దుర్గంధాన్ని ఇచ్చేటటువంటి ఏ వస్తువు కూడా కొత్త ప్రపంచంలో ఉండదు. అక్కడ కొత్త ప్రపంచంలో పొగ వచ్చే విధంగా వంట చెరుకును మొదలైన వాటిని, ఆకులను, ఆలములను, కలుపు మొక్కలను మొదలైనటువంటి వాటిని మీరు ఏమైనా నిపురా చేస్తారా? ఏమని చెప్పారు? అక్కడ వంట చెరుకులను నిపురాజేయాల్సిన అవసరమే లేదు. అక్కడ అగ్ని యొక్క అవసరమే ఉండదు. ఏంటి? అక్కడ అగ్నినే ఉండదు. అగ్ని అయితే ఈ ప్రపంచంలో ఉంది. అక్కడైతే పేరే అయింది స్వర్గం, హెవెన్ అయింది. ఇప్పుడు మీరు చదువుతూ ఉన్నారు, స్వర్గంలోకి వెళ్ళడం కోసం చదువుతున్నారు. ఈ విధంగా అలఫే చదివిస్తారు. వారు కింద భూమి మీద కూర్చొని చదివిస్తారు కదా. మరి తండ్రి కూడా చూడండి, మిమ్మల్ని ఎలా కూర్చొని చదివిస్తారు. మంచిది. ఓం శాంతి.